ఇక కాశీలో పెద్ద పెద్ద భవనాలు, 7 అంతస్తులు, 10 అంతస్తులు, 14 అంతస్తుల భవనాలు ఉండేవి. ఆ భవనాలు, భవనాల మధ్యలో ఉన్న విశాలమైన వీధులు, వీధుల్లో తిరిగే పండితులు వాళ్ళందరూ గుర్తుకొస్తున్నారు. అక్కడ అరుగులకి సున్నం వేసేవారు. ఆ సున్నం కూర్చున్నవాడికి అంటుకునేది కదట. అరుగులకు కూడా సున్నం వేస్తే అరుగుల మీద కూర్చుంటే ఏమవుతుందో, సున్నం అంతా కూర్చున్నవాడికి అంటుకుంటుంది. పంచెలు, పంట్లాములు, పెంట్లాములు అన్నీ ఖరాబ్ అయిపోతాయి. కానీ అప్పట్లో అందమైన ఒక విచిత్రమైన సున్నం వేసేవారు. ఆ సున్నం వేసిన అరుగుల మీద పండితులు కూర్చుని రకరకాలైనటువంటి శాస్త్రములను చర్చించేవారు. ఆ అరుగులు గుర్తుకొస్తున్నాయి. పెద్ద పెద్ద బురుజులు, కోట బురుజులు గుర్తుకొస్తున్నాయి. ఎంతెందుకు, ఇప్పుడు నీతో మాట్లాడుతూ ఉంటే కాశీ మహాగ్రామం నా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నది. నేను అక్కడున్నంతకాలం ఆనందంతో గంగా స్నానం చేసేవాడిని. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల వేళ భార్యామణితో కలిసి మణికర్ణికా ఘట్టానికి పోయేవాడిని. సుస్పష్టంగా చెప్పాడు, ఆనందంబున అర్ధరాత్రముల. సరిగ్గా రాత్రి 12 గంటల వేళ మణికర్ణికా ఘట్టానికి వెళ్ళేవాడిని. నిజానికి రాత్రి 12 గంటలకి అక్కడికి వెళ్ళాలని శాస్త్రం. అక్కడ కాసేపు భజన చేస్తే మహాత్ములైన దేవతలో, దేవ ఋషులో దర్శనమిస్తారు. ప్రమథగణాలైనా దర్శనమివ్వచ్చు, లేదా శివుడు సంతోషిస్తే ఈ జన్మతోటే మనకి విముక్తి లభిస్తుంది. అందుకే రాత్రి 12 గంటలకి అక్కడికి వెళ్ళి భజన చెయ్యాలట. ఇప్పుడు వెడదామంటే వీలు లేకుండా ఆ రేవులన్నీ మునిగిపోయాయి. మణికర్ణికా ఘట్టంలో గ్యారంటీగా అక్కడ తిరగాలి. కాసేపైనా అగస్త్యుడు అక్కడ తిరిగేవాడు. ఆనందంబున అర్ధరాత్రముల చంద్రాలోకములకాయగా, చంద్రాలోకం అంటే వెన్నెల, చంద్రుడి యొక్క ఆలోకం, ఆయన దృష్టి అనగా వెన్నెల, మంచి పిండి వెన్నెల కురుస్తూ ఉండగా నేను గంగానదీ తీరంలో ఉన్న మొత్తం ఘాట్లు ఉన్నాయి, 84 ఘట్టాలు, అవన్నీ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తిరిగేవాడే. ఆ తిరగడం కూడా ఉట్టిన తిరిగేవాడా కాదు. నానాసైకత వేదిక స్థలములన్ నల్దిక్కులన్, మొత్తం ఆ ఇసుక తిన్నెల్లో ఈ రేవుల్లో తిరుగుతూ 4 దిక్కులు తిరుగుతూ శివ కాశీనాథ చంద్రశేఖర మౌళి, చంద్రరేఖామౌళి పుణ్యాత్మ శ్వేతవాహన శ్వేతరూప అంటూ రకరకాల శివుడి నామాలన్నీ తలుచుకుని ఆనందంతో గానం చేసేవాడాను. అలా గానం చేసేవాడిని నా శరీరం గగుర్పాటుకు గురయ్యేది. ఏది, ఆ భాగ్యం దూరం అయిపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చి పడ్డాను, ఇక్కడ పడ్డాను. ఇక్కడ ఆ చంద్రుడి వెన్నెల కనపడదు, వెన్నెల కనపడిన గంగ కనపడదు. గంగానదీ తీరంలో ఆ రేవుల్లో పాటలు పాడుతూ ఉంటే ఆ దృశ్యం వేరు, ఆ దృష్టి వేరు, ఆ యోగం వేరు. దురదృష్టవశాత్తు గంగకి దూరం అయిపోయాను. నేను ఒకప్పుడు గంగా యమునుల యొక్క సంగమ ప్రాంతంలో మహాతపస్సు చేశాను, ఇప్పుడు అవకాశం లేకుండా పోయింది. నీకుంది అవకాశం, నాకంటే లేదు కానీ నీకున్నది. నీవెందుకు ఇక్కడికి వచ్చావు? పరమ మూర్ఖుడు కూడా కాశీ పట్టణానికి వెళ్ళాక అందులో అక్కడే చివరి వరకు గడిపి మోక్షం పొందుదామనుకున్నవాడు వెనక్కి తిరిగి రాడు. పరమధర్మజ్ఞ కాశికా పట్టణమున ఉండు మూఢాత్ముడైనను ఒండు కడకు పోవదలపుడు నీకెట్లు బుద్ధి పుట్టి అన్నాడే. ఇంతకంటే దెప్పడం ఏముంటుందండి. కాశీ పట్టణంలో ఉండే మూర్ఖుడు కూడా, శాశ్వత నివాసానికి వెళ్ళిన మూర్ఖుడు కూడా బయటికి రాడు. నువ్వు ఆ ఊరు వదిలేసి మళ్ళీ ఈ ఊరు వచ్చావు, కారణం ఏమిటి, నీకు ఎలా బుద్ధి కలిగింది అనగా, నాకుగా నేను వచ్చానా అగస్త్య మహర్షి, యోగం బాగాలేక వచ్చాను. అదేమిటో చెబుతా విను. నేను తీర్థయాత్రలు చెయ్యాలనుకుని భూమండలం అంతా తీర్థయాత్రలు చేస్తూ 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 శివభక్తితో శివశివ శంభో కాశీ విశ్వేశ్వర అనుకుంటూ 10,000 మంది శిష్యులతో తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ కాశీ వచ్చాను. సమధిక సప్తవీశ్వరులు జైమిని పైల సుమంతులాధిగా శమదమ సద్గుణాన్వితులు సాధులు శిష్యులు తోడగూడిరా. క్రమమున తీర్థయాత్రకు ధరాతలమందఖిలంబు దృక్కి భావము భవభక్తియుక్తముగా వచ్చితి కాశీకి పుణ్యరాశికి. నేను ఒక్కడేనా, నాకంటే గొప్పవాళ్ళు, నాతో సమానమైన వాళ్ళు జైమిని, పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, బకుడు, దాల్భ్యుడు ఇలాంటి శిష్యులు వచ్చారు నాతోటి. వ్యాసుడి గొప్పతనం ఏమిటో తెలుసా, సమధిక అన్నాడు తప్ప నాకంటే తక్కువ వాళ్ళు అనలేదండి. నా శిష్యులు నాకంటే ఎక్కువ వాళ్ళు, లేదా నాతో సమానులు. సమానులే తప్ప తక్కువ వాళ్ళు లేదన్నాడు. ఆయన ఎందుకు పరికిరారు అని ఒక్క ముక్క అనలేదు. ఆయన గురువులు గొప్పతనం అది, అందరినీ గౌరవిస్తారు. అందుకే ఆ మహాత్ముడు నాకంటే గొప్పవాళ్ళు నాతో సమానులు అయిన 10,000 మంది శిష్యులు కూడా వస్తూ ఉండగా వారందరినీ వెంట పెట్టుకొని కాలినడకన శివభక్తితో పుణ్యాలు రాసి కాశీకి వచ్చాను. దీన్ని బట్టి గురువుల నియమం ఏమిటనమాట, శిష్యులతో కలిసి ప్రయాణం చేసి వీలుంటే కాలినడకన ఈ యాత్రల్లో తిరగాలి. గురువుగారు ఫ్లైట్లో డైరెక్ట్గా దిగితే శిష్యులు మాత్రం స్లీపర్ క్లాసులో దిగి నానా యాత్ర పడి కొట్టుమిట్టాడకూడదు. అందుకే అప్పుడప్పుడు శిష్యుల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడానికి వాళ్ళు రూముల్లో పడుకుంటే శిష్యులు పంచపక్ష పరమాన్నాలు తింటున్నారో లేక ఏం తింటున్నారో కాస్త గురువులకి తెలుస్తూ ఉంటుందిట. అది శాస్త్ర నియమం. వ్యాసుడు అలాగే చేశాడు ఆ రోజుల్లో పాపం. అందుకే ఆయన వ్యాసుడు అన్నాడు. తీరా కాశీ వచ్చాను నేను. ఏమి శకున్న మున్న చొచ్చితిమో, ఆయన కూడా అంత మాట అన్నాడు ఏక బాబు. ఇంకా మనలాంటి వాళ్ళు అన్నలు ఆశ్చర్యమేమున్నది. ఏమి శకున్న మున్న దొచ్చితిమో మన్మథదమను వీడు అహోరాత్రంబుల్, మేము 7 నాళ్లదనుకను స్వామీ ఉపవాసముండి జడిసితిమి మదిన్. ఏ ముహూర్తంలో బయలుదేరామో, ఏ మహానుభావుడు ఎదురొచ్చాడో, ఏ వర్జ్యంలో బయలుదేరామో, ఏ దుర్ముహూర్తంలో బయలుదేరామో కాశీ వచ్చాం. వచ్చిన తర్వాత 7 రోజులు వీక్ డేస్ భోజనం లేక వీక్ అయిపోయాం, దడిసిపోయాం అన్నాడు ఆయన. ఉపవాసం ఉండి దడిసి తిమి మరి, 7 రోజులు ఉపవాసం ఉంటే దడిసిపోరకండి. 7 రోజులు ఉపవాసం ఉండి చాలా దడిసిపోయాం. ఈ 7 రోజుల్లోనూ ఎక్కడికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఒక్క పతివ్రత కూడా ఎంత అన్నం పెట్టలేదట. త్రెడ్డెండాహారము పెట్టదయ్యే, త్రెడ్డు అంటే గరిటి, ఒక గరిటితో ఇంత అన్నం కూడా పెట్టలేదు. కనీసం గరిటెడు అన్నం పెట్టలేదు అది కాశీలో. శ్రీ విశ్వేశ్వర దేవదేవుడు ఎంతో కరుణతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు. దివోదాసు అని ఒక మహారాజు ఉన్నాడు. ఆయన చరిత్ర మినిమం 7 రోజులు పడుతుంది చెప్పడానికి. అందుకే ఈసారి దాన్ని ఎత్తుకోకుండా దాని ఒక్కదాని గురించి నెక్స్ట్ ఎప్పుడన్నా సప్తాహంలో చెబుదామని ఆయన పరమభక్తుడు. అసలు ఏమి శక్తివంతుడండి ఆయన. ఆయన పేరే దివోదాసు. ఆయన కూడా ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడు విశాలాక్షి ఆలయానికి దగ్గరలోనే. ధర్మేశ్వరలింగం, ధర్మేశ్వరలింగం పక్కన దివోదాసేశ్వరలింగం, వటసావిత్రి ఉంటారు. ఆ దివోదాసు ఈ క్షేత్రాన్ని ఏకంగా 10,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన పరిపాలనలో ఈ ప్రపంచములో ఎక్కడా ఎవరూ చెయ్యని గొప్ప పనులు చేశాడు దృశ్యమిక ఆయనకి. ఆయన పరిపాలనలో దేవతలు బాధపడిపోతే అగ్నికార్యం ఆయనే చేశాడు, జలకార్యం ఆయన చేశాడు, వాయుకార్యం ఆయన చేశాడు, సమస్త కార్యములు ఆయనే చేశాడు. అంతటి వాడు ఆ దివోదాసు అంటే. ఆ విశ్వేశ్వర దేవదేవుని కృపా శ్రీచే దివోదాసు బాగా విశ్రాంత బలంబు చేత ధవళ న్యాయ ప్రజావృద్ధి నొప్పై విశ్రామము కలిగి సుస్థిరతరం వయ్యుండి వాసిల్లగా ఈ వారాణసిలోన భిక్షకరవయ్యందుడు మీ కుంభజ. విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈ ప్రాంతంలో దివోదాసు కొంతకాలం పరిపాలన చేశాడు. ఆయన పరిపాలనలో న్యాయం 4 పాదాల, ధర్మం 4 పాదాల దినదిన ప్రవర్ధమానమయ్యింది. మాట వరసకు కూడా అక్కడెక్కడా కరువు లేదు. ఆయన పరిపాలనలో అన్నానికి లోటు లేదు. అటువంటిది ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చానో ఏమిటో తెలియదు, కానీ నాకు ఇంత భిక్ష లేకుండా పోయింది. ఈ ఒక్క బాధ వ్యాసుడికి అయితే పర్వాలేదు, వ్యాసుడితో పాటు శిష్యులు కూడా ఏడ్చారట. గురువుగారికి ఉన్న బాధ ఏంటంటే తనకంటే తన శిష్యులకి తిండి లేకపోతే ఎక్కువ బాధ అన్నమాట. అందుకే ఆయన గిదగిదలాడిపోయాడు. వైశంపాయనుడంతయుడివడం వాడెం సుమంతుండు అతి క్లేశం బందిరి పైల జైమినులు దుఃఖించన్మదిన్ దేవలుండా శాంతంబులు దూచెదాల్జుడు ఉదరోదగ్రక్షుధాక్షోభచే కాశీ పట్టణ విప్రవాటి కల భిక్షాలబ్ధి లేకుండుటం. వైశంపాయనుడని వ్యాసునికి చాలా గొప్ప శిష్యుడు ఉన్నాడు. భారతం మొత్తం ఆయనే చెప్పాడు. యజుర్వేదం చదువుకున్న పండితుడు ఆయన. ఆయన గిజగిజలాడిపోయి గురువుగారు అన్నాడు. సుమంతుడు వాడిపోయాడు, పైలుడు జైమినుడు క్లిష్టమైన స్థితిలోకి వెళ్ళిపోయారు, కోమాలోకి వెళ్ళినంత పని అయిపోయారు వాడు. దుఃఖించాడు దేవలుడు, సుమంతుడు వాడిపోయాడు. ఇంకొకడున్నాడు దాల్భ్యుడు అనేవాడు, అటు ఇటు చూడడం మొదలెట్టారట, ఎవరన్నా అన్నం పట్టుకొస్తున్నారా అని అన్ని దిక్కులు చూసి నా కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి, నాకేం కనపట్టం లేదన్నాడు. ఈ విధంగా అందరూ గిజగిజలాడిపోయారు. 7 రోజులు ఏకధాటిన అన్నం లభించకపోవడం అంటే మాట్లాడండి, అన్నమేనా పోయి, ఒక పండు ఒక మజ్జిగ చుక్క లేదు, మంచినీళ్ళు తప్పేం లేవు, కాశీగంగ తప్పేం లేదు. దాంతో అందరూ సుడివిడిపోయారు, గిజగిజలాడిపోయారు. పాపం వ్యాసుడికి శిష్యులను చూస్తే జాలి కలిగింది, అయ్యంతమంది నన్ను నమ్మి తీర్థయాత్రకు వచ్చారు, వీళ్ళందరూ మాడిపోతున్నారు అని బాధపడి, ఒరే నాయనలారా ఈ ఒక్కరోజుకి ఓపిక పట్టండి, 8వ రోజు ఉదయం మనం భిక్షాటనకి వెడదాం, అదృష్టం బాగుండి, భిక్ష లభిస్తే సరే, సరే లభించకపోతే అప్పుడు నా సంగతి ఏమిటో చూపిస్తాను ఈ కాశీకి అని వాళ్ళందరినీ ఓదార్చి 8వ రోజు ఉదయం వాళ్ళందరితో కలిసి గంగకు వచ్చాడు. అందరూ స్నానాలు చేశారు, సంధ్యావందనాలు చేశారు, విభూతి పూసుకున్నారు, తలో చోటికి బయలుదేరారు. అందరూ ఒకే చోటికి వెళితే 10,000 మందిని చూస్తే జనం వదిలిపోతారేమో, ఎంతమందికి భిక్ష వేయలేమని అనే ఉద్దేశంతో కాశీలో చాలా వీధులు ఉన్నాయి కదా, అందరూ ఒక 10 మంది 100 మంది ఇలా చొప్పున కొంతమంది ఒక ఇంటికి, కొంతమంది ఒక ఇంటికి, కొంతమంది ఒక వీధికి, ఇలా తలో వీధికి బయలుదేరారు. ఈ 4 వీధులు కలిసి చౌక్ అంటున్నాం కదా ఇప్పుడు మనం, ఆ చౌక్ ప్రాంతంలో 4 రోడ్ల కూడలు అప్పట్లో ఉండేదనమాట. అక్కడ ఒక చిన్న రాతి స్తంభం ఉంటుంది, ఆ రాతి స్తంభం మధ్య మధ్యాహ్నం పూట అన్నాన్ని నైవేద్యంగా వేస్తారు, బలి అన్నం అంటారు దాన్ని. ఈ అన్నాన్ని కాకులు మొదలైనవి తింటాయి. ఆ స్తంభం దగ్గరికి మధ్యలోకి వద్దాం మధ్యాహ్న సమయంలో అందరము కలిసి. వచ్చిన తర్వాత మనకి లభించిన భిక్ష అక్కడే ఒక ముద్ద కింద వేసి ఒక పెద్ద రాశి కింద పోసి ఆ రాశిని పంచుకుందాం అనుకున్నారు. సరే రాశి పక్కనట్టండి, ఆ రోజు అందరిళ్ళకి వెళ్ళడం మొదలెట్టారు వీళ్ళంతా. ఏ ఇంటికి వెళ్ళినా ఈరోజు మా ఇంట్లో తద్దినం, ఇది ఎక్కడ తద్దినం రా, పొద్దున్నే భిక్షకు వచ్చావు అంది ఒక ఆవిడ. ఈరోజు మా ఇంట్లో శివార్చన ఉంది కాబట్టి ఉపవాసం, తలుపు తీయం అంది ఒక ఆవిడ. ఒక ఇంటికి వెళితే తలుపులు మూసున్నాయి, బయట తపతప కొట్టారు వీళ్ళు, ఏ తలుపులు కొడుతున్నావు, తలుపులు బద్దలైతే ఎవరు కట్టిస్తారు రా, పాడైపోతే తలుపులు నువ్వు బాగు చేయిస్తావా, ఆ లోపల నుంచి ఒక ఆవిడ తిట్టింది, ద్వాహ్కవాటంబు తెరవదు వనిత యోర్తు, అసలు తలుపే తీయట్లేదు ఒక ఆవిడ, అథవా తీసిన తెగ తిట్టింది ఒక ఆవిడ. ఎంతెందుకండి, కర్మ కాలితే మహాపౌరాణికులకు కూడా నీచుల వల్ల చివాట్లు వస్తాయి అంటారు ఒక్కోసారి, అలా అయిపోయింది ఆయన కర్మ. ఒక ఆవిడ, ఏ ఇంత లావున్నావు పని చేసుకోలేవా అంది. ఇంత లావున్నాను కానీ ఆవిడ అన్న పదం వేరు. వీధుల్లో తిరిగేటటువంటి కొన్ని పశువులు ఉంటాయి కదా, వాటితో పోల్చారు పాప ఆయన. అలా ఉన్నావు, ఏ భిక్షమెత్తుకోకపోతే పని చేసుకోలేవా అంది ఒక ఆవిడ. ఇదంతా శివుడి పరీక్ష గుర్తుపెట్టేవాడు. కాశీలో ఇలాంటి పరీక్షలు వస్తాయి మనుషులకి, తెక్కెందుకు వస్తుందంటే ఇక్కడ విశ్వేశ్వరుడి పరీక్ష. ఆ పరీక్షలో నిగ్గాడో వాడు బాగుపడతాడు, లేదా ఇక్కడికి వచ్చి కూడా వాడికి పురాణ ఫలితం దక్కక సర్వనాశనం అయిపోతాడట. అదే శివుడి పరీక్ష. అక్కడ మాత్రం నిలదొక్కుకోవాలండి, ఎంత ఆగ్రహం కలిగినా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే మనకి వ్యాసుడు చెప్పిన మాట. వ్యాసుడు తన చరిత్రనే ఉదాహరణగా ఇచ్చాడు, కాకపోతే చెప్పడం వేరు ఆచరణ వేరు. పాపం వీళ్ళన్నిళ్ళకి వెళ్ళి 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 భిక్షలేక అందరూ కలిసి మళ్ళీ తిరిగి 4 రోడ్ల జంక్షన్లోకి కోడల దగ్గరకు వచ్చి ఆ బల్యన్నమిచ్చే స్తంభం దగ్గర రాతి దగ్గర నిలబడ్డారు. ఆ కర్ణ వ్యాసుల వారు కూడా శిష్యులతో వచ్చారు. ఆయనకి ఏం లభించలేదు, వీళ్ళకి లభించలేదు. వ్యాసుడు శిష్యుల మొహాలకి చూశాడు, ఏమైనా లభించిందా అన్నట్టుగా ముఖం పెట్టి వాళ్ళందరూ అన్నారు. అంటే ఏమీ లేదు, పొట్టం ఆడిపోతుంది అన్నట్టు నీరసంగా కనబడ్డారు. కొంతమంది శిష్యులు కొంచెం తెలివైన వాళ్ళు, వాళ్ళు రావడంతో వ్యాసుని చూచి వాళ్ళ దగ్గర ఉన్న భిక్షాపాత్రం ఇలా తిరగేసి చూపించారు. అంటే గిన్నె బోర్లా పెడితే ఏమవుతుంది, గిన్నె బోర్లా పెడితే అందులో ఏమి లేదని అర్థం అవుతుంది. అందుకని భిక్షాపాత్ర బోర్లగించి చూపించారు. ఇంకా వ్యాసుడు గొళ్ళు మండిపోయింది. ఒక పక్కన కడుపులో ఆకలి, మరొక పక్కన నెత్తి మీద సూర్యుడు మిట్ట మధ్యాహ్నానికి రావటం వల్ల ఆ మంట అటు ఎండకి తల మండుతోంది, ఆకలికి కడుపు మండుతోంది, చెమట పట్టేసింది, ముఖం అంతా చెమట్లు కారిపోతున్నాయి. ఈ కనుబొమ్మల మధ్యలో నుంచి నీరు కిందకొచ్చేసి ముక్కు మీద నుంచి పెదవుల మీద నుంచి నోట్లోకి వెళ్ళిపోయి ఉప్ప గొప్పగా చెమట జలం తగిలింది. కొంత చెమటేమో కళ్ళల్లోకి వెళ్ళిపోయింది, కళ్ళు మండిపోతున్నాయి ఆయనకి. అప్పుడు ఆయన చూస్తే ప్రళయకాల రుద్రుడిగా ఉన్నాడు. కుక్షిప్రోద్భవ నిష్ఠురక్షుధిత దుష్క్రోధాంధకారంబుచే చక్షుల్ రెండును చెమ్మ చీకటులుగా సంరంభ సంభద్గతిన్ ప్రేక్షాచ్ఛాత్రులు భీతి నందకడునుద్రేకించి హట్టంబునన్ భిక్షాపాత్రము నేల మీద శతధా భిన్నంబుగా వైచితిన్. కడుపులో అంతకంతకి ఆకలి మంట పెరిగిపోతూ ఉంటే, పైనేమో సూర్యుడి యొక్క ఎండ పేల్చేస్తూ ఉంటే, ఈ ఆకలికి మంటకి తట్టుకోలేక కళ్ళు రెండు బయర్లు గమ్ముతూ ఉండగా చూచేవాళ్ళకి భయం కలిగించే రుద్రావతారం ధరించి వ్యాసుడు చేతిలో ఉన్న రాచిప్ప భిక్షాపాత్ర, ఆ భిక్షాపాత్రని జాడీలాంటి చిప్పన్నమాట, జాడీవలే ఉండేటటువంటి ఆ భిక్షాపాత్ర ఎత్తి ఆ బల్యన్నమిచ్చే రాతి మీద పటక్కన కొట్టేశాడు. శతతాభిన్నంబుగా వైచితిన్, నూరు ముక్కలైపోయింది అది. ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కొట్టేసి అందరికేసి చూశాడు. చేతిలో ఉన్న కమండలం తీసుకున్నాడు. దాంతో శిష్యులకి భయం వేసింది. గురువుగారు గురువుగారు మా మాట వినండి, ఎందుకు వచ్చింది ఈ కోపం? ఇది కాశీ, ఇక్కడ గనక మనం కోపం పొందామంటే విశ్వనాథుడు ఆగ్రహిస్తాడు, ఇక్కడ మనం అపచారం చేయకూడదు, కాశీలో అందరికీ గురువు విశ్వనాథుడు, ఆ విశ్వనాథుడి మీద మనం కోపగించామంటే ప్రమాదం అని ఎంత బతిమాలేరోట. కోపము సంహరింపు మునికుంజరయ్యంచు లలాట దేశ సంస్థాపిత పాణి పద్మయుగ సంఘటితాంజలి బంధులై మహాతాపస శిష్య బృందములు ధర్మపథంబులు తెలిపి చెప్పగా శాపజలంబు పూనితి ప్రశాంతి విహీనత నేమి చెప్పుదు. కోపాన్ని విడిచిపెట్టు మునీశ్వర, ప్రమాదం అని ఆయన శిష్యులు జైమిని, పైలుడు, సుమంతుడు, వైశంపాయనుడు ఇటువంటి వాళ్ళు ఎంతో వినయంగా గురువుగారికి నమస్కరించారు. నమస్కరించి చెప్పారు, పైగా రెండు చేతులు నుదుటికి చేర్చి జోడించి నమస్కరించి మరీ బతిమాలారట. వద్దు 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 అన్నారు కోపం. ఏం చెప్పమంటారు? అలా వాళ్ళు చెప్పినా కోపం తట్టుకోలేక నేను కొండ నేలకేసి కొట్టి కమండల జలం తీసుకున్నాను. ఏం 18 పురాణాలు రాశాను, అందరికీ చెప్పాను శాంతంగా ఉండమని, కానీ నా దగ్గరకు వచ్చేసరికి శాపం పోయింది, ఆకలి మంట తట్టుకోలేకపోయాను. ఏమని చెప్పిద్దాం అనుకున్నట్ట, కాశీని సర్వనాశనం చేసేద్దాం అనుకున్నట్ట. కమండల జలం చేతిలోకి తీసుకుని ఆ నీళ్లు నేల మీద చల్లి మొత్తం కాశీని చెప్పించాలి అనుకున్నాడు వ్యాసుడు. మాభూత్రైపురుషి విద్య, ఈ కాశీలో ఉండే వాళ్ళకి 3 తరముల పాటు విద్య లేకుండా పోగాక. మాభూత్రైపురుషంధనం, 3 తరముల పాటు వీళ్ళకి డబ్బు లేక పేదవాళ్ళు అయిపోదురుగాక. మాభూత్రైపురుషి ముక్తి, 3 తరములు ముక్తి లేకుండా నాశనమై నరకానికి పోదురుగాక. కాశ్యాం నివసతాం సదా, మళ్ళీ ఇక్కడ శాపంలో కూడా తేడా శాపం ఉండవు, ఔచిత్యంతో కూడిన శాపం. కాశీలో ఉన్న వాళ్ళందరికీ అండం లేదు ఆయన. 3 తరముల పాటు విద్య, 3 తరముల పాటు ధనము, 3 తరముల పాటు విద్య, కాశీలో ఉన్న అందరికీ లేకుండా ఉండుగాక అనకుండా, కాశీలో పుట్టి పెరిగి ఇక్కడే శాశ్వతంగా నివసించే వారికి మాత్రమే లభించకుండా ఉండుగాక అన్నాడు ఆయన. ఎందుకని, బయట నుంచి వచ్చిన వాళ్ళు మనలాంటి వాళ్ళు ఉంటారు కదా, అందుకని వాళ్ళకి శాపం ఇవ్వకూడదు, కేవలం కాశీలో ఉండే శాశ్వతంగా ఉండేటటువంటి పౌరులకి, అంటే సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళకి మాత్రమే, ఇక్కడి పాస్పోర్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే, వాళ్ళకి 3 తరములు విద్య, ధనము, ముక్తి ఉండకుండా ఉండుగాక అని చెప్పించాలనుకున్నాడు. అనుకుని చేతిలోకి నీళ్లు తీసుకోబోయాడు. శాపం పెట్టాలంటే చేతిలోకి నీళ్లు తీసుకోవాలి, ఆ నీళ్లు నేల మీద చల్లాలి. అయితే ఏం లాభం? అన్నుచు శపియంపవూనునయ్యవసరమున ఏమి చెప్పుదును ఓ సంయమీంద్రవంద్య. ఉదిలగొని కంపమందుచు నుండెగాని శాపజలమందుకో కేలు సాగదయ్యే. ఇలా చెప్పించాలనుకున్నాను, కానీ ఏం చెప్పమంటావు అగస్త్య మహర్షి? శాపం పెట్టడానికి కమండలం అందుకోవాలి కదా, ఆ కమండలం అందుకుందామన్నా, ఆ నీళ్లు చేతిలో పోసుకుందామన్నా చెయ్యి స్తంభించిపోయింది, కదలడం లేదు, వణుకుతోంది ఒళ్ళు, చెయ్యిలా వణుకుతోంది, చేతికి కమండలం దొరకదు, కమండలం దొరికితే నీళ్లు చేతిలోకి రావు. అంటే కాశీని చెప్పించడం మన వల్ల అవుతుందా? ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కానిది కాశీకి అపచారం చేయటం, అలా చేద్దామనుకుంటే వాడి వల్ల కాదు.
విశ్వేశ్వర సంకల్పం లేదే ఇక్కడ పూచిక పుల్ల కథలకు. కాబట్టి ఇదంతా విశ్వేశ్వర సంకల్పం. మీలో ముక్తి నా ద్వారా రావాలన్నా విశ్వేశ్వర సంకల్పం, చివరిదాకా వచ్చి ముక్తి లేకుండా నాశనం అయిపోవాలన్నా అది విశ్వేశ్వర సంకల్పమే. విశ్వేశ్వరుడు కొందరికి ఇమ్మంటే వాడు ముక్తి, కొందరికి వద్దంటే పిలిచిస్తాడు ముక్తి. ఇదంతా ఈశ్వరాదేశం. అందువల్ల మనం ఏం బెంగెట్టుకోకర్లా. మిమ్మల్ని ఎవరైనా తిట్టినా పట్టించుకోకండి, అది ఈశ్వరాదేశం అనుకోండి. మిమ్మల్ని ఎవరైనా ప్రశంసించినా ఆనందించకండి, ఇది కూడా ఈశ్వరాదేశం అనుకోండి. అందువల్ల ఈయన శాపం పెట్టలేకపోయాడు, నీళ్లు చేతిలోకి రాలేదు, కన్నీళ్లు మిగిలాయి చేతిలోకి నీళ్లు లేవు. ఆ సమయంలో ఈయన పరిస్థితిలో ఉండగా అక్కడ ఒక పెద్ద భవనం ఒకటి కనపడింది. ఈ వ్యాసుడికి ఎదురుగుండా ఒక పెద్ద బిల్డింగ్ ఉన్నది. ఆ భవనంలోంచి ఒక ఆవిడ బయటకు వచ్చింది. ఆవిడ ఎలా ఉంది చూడడానికి, పంచాశద్వర్ష దేశీయ ఫలిత సారంభైన వేణితో, ఒక 50 ఏళ్ళు ఉంటాయి. కొంచెం జుట్టు తెల్లబడ్డం మొదలెట్టింది. పూర్వం 50 ఏళ్ళు వస్తే తల వెంట్రుకలు కొద్ది కొద్దిగా తెల్లబడేవి. వయస్సు అని ఒకటి ఉండేదిలేండి, అందువల్ల వాళ్ళ జుట్టులో తెల్ల వెంట్రుకలు వస్తాయి. ఆ జుట్టు ఎలా ఉందిట అంటే, తిలతండుల న్యాయ శ్రీ నటింప, నువ్వులు బియ్యము కలిసి ఉంటే ఎలా ఉందో ఆవిడ జుట్టు ఎలా ఉందిట. నువ్వులు ఎలా ఉంటాయి, నల్లగా ఉంటాయి, అంటే కొన్ని వెంట్రుకలు నల్లగా. తండులములు అంటే ఏమిటి, బియ్యం. బియ్యం ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, అంటే ఆవిడ తల వెంట్రుకలు కొన్ని తెల్లగా ఉన్నాయి. మొత్తం మీద ఆవిడ జుట్టు నల్లని నువ్వులు తెల్లని బియ్యం కలిపి ఎండబోసినట్టుందిట. దానికి తిలతండుల న్యాయం అంటారు. అలా ఉందిట. అలాంటి ఆవిడ అక్కడికి వచ్చింది. వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ కాశికా నగర హాటక పీఠ శిఖాధిరూఢ అయ్యాదిమ శక్తి సంయమివరా ఇటు రమ్మని పిలిచే హస్త సంజ్ఞాధర మొప్పరత్న కటకాభరణం బులు గల్లు గల్లనన్. ఆవిడ చూడగానే ఎలా ఉంది అంటే, ఆవిడే వేదమాత, పురాణమాత, శాస్త్రమాత. ఆవిడకి పురాణాలకి దూరం లేదు, వేదములకు ఆవిడ దూరం కాదు. అంటే ఆవిడే వేదమాత అని అర్థం అన్నమాట. అలాంటి ఒకనొక వేద పురాణ శాస్త్రమాత, ఒక ముత్తైదువ, పెద్దమ్మవారు సగము నిరిసిన జుట్టుతో సగము నల్లని జుట్టుతో సన్నని నడుముతో ధగధగ వెలిగిపోతున్న ముఖకాంతితో ఇంత పచ్చని కుంకుమని పెట్టుకుని, సాధారణంగా ఎర్ర కుంకుమ పెట్టుకుంటారు, ఈవిడ పచ్చని బొట్టు పెట్టుకుంది ఆ పూట. అలా పెట్టుకుని నడుముకి వడ్డాణం, చేతులకి ఇక్కడి నుంచి ఇక్కడికి గాజులు ఉండగా సంయమివరా ఇలా రా అని పిలిచింది. అలా పిలవడంతో చేతు ఇలా ఓపుగానే ఏమైంది, చేతులకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రత్న కటకాభరణాలు ఉన్నాయి, రత్నవులు తాపడం చేసిన గాజులు. ఆ గాజులు వెనక్కి ముందుకి కదులు కదిలి ఘల్ ఘల్ అన్నాయి. చేతి గాజుల యొక్క చప్పుడుతో పిలిచింది. పిలవడంలో కూడా వ్యాస రమ్మం లేదు. ఓ ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడా అంది. సంయమివరా అంటే ఇంద్రియములు అదుపులో పెట్టినవాడు అన్నమాట. ఇంకెంతకంటే తిట్టాలా, తిక్కరేగిపోయి కోపంతో పళ్ళు పటపట కొరుకుతున్నవాడిని పరమశాంత స్వరూప ప్లీజ్ కమ్ హియర్ అన్నామంటే ఇంక వాడికి వేరే చావక్కర్లేదు. అలాగా దెప్పింది అన్నవాడు, చెప్పకుండానే దెప్పి ఇలా రమ్మన్నది. వెంటనే ఈయన కమండలం పక్కన పారేశాడు. ఇక శాపం లేదు, జలం లేదు. అమ్మ బాబోయ్ ఇన్నాళ్ళకి ఈ ఊరు వచ్చాక ఒక్క ఆవిడ వాళ్ళ ఇంటికి రమ్మంది, ఇంత అన్నం పెడుతుందేమో అని ఆనందంతో ముఖం విప్పారుతూ ఉండగా పొంగిపోతూ తొణికెసలాడుతున్న ఆనందంతో ఆవిడ దగ్గరికి వెళ్ళి వినయంగా నమస్కరించాట. వ్యాసుడు పౌరాణికుడు, ఎవరికి పడితే వాళ్ళకి నమస్కరించకూడదు. అన్నం పెడతానన్న పెద్ద ఆవిడికి తెలియకుండానే నమస్కరించాట. డాయబోయి అప్పుడా ఎమ్మ ఎవ్వరో ఏమి కులమునదియో ఎరుగకయును ఏ జొహారు నిడితి హృదయం బనేరుచు ఎదిరి ప్రాభవం బునేర్పరింప. దగ్గరికి వెళ్ళి ఆ అమ్మ ఎవరు ఏమిటి అని ఆలోచించకుండా వినయముగా రెండు చేతులు జోడించి నమస్కరించాడు. ఒక్కొక్కప్పుడు లోపల హృదయమునకు సంస్కారం కలుగుతుంది. సంస్కారం కలిగితే పెద్దలకి నమస్కారం చేయడం తెలుస్తుంది. ఆవిడ ముఖము చూడగానే వేదమాత వలె కనపడింది ఈయనకి. అందుకే మారు మాట్లాడకుండా నమస్కరించాడు. మన మనస్సుకి తెలియదుటండి, బయట ఎవరేం చెప్పినా చెప్పకపోయినా ఈ దిక్కుమాలిన మనస్సుకి కొంత తెలుస్తూనే ఉంటుంది. అయితే బలాత్కారంగా దాన్ని నొక్కేస్తాం అహంకారం వల్ల. నేను గొప్పవాడిని అహంకారం వల్ల ఎప్పుడు ఏ పని చెయ్యాలో అది మర్చిపోయి ఔచిత్యం పాటించి నేను ఇలా అనుకున్నాను ఇంతే అనుకుంటాడు వాడు, మూర్ఖుడు అన్నమాట వాడు. నాకు చాలా కాలం క్రితం నాతో పాటు ఒక ఆయన కాశీ వచ్చాడు. ఈ కాశీఖండం అయిన తర్వాత నాయన ఈ ఫలితం చేతిలోకి వస్తానంటే నాకు వద్దని ఇంటికి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు వెంటనే. నిజంగా జరిగింది, ఇందులో రవ్వంత అతిశయోక్తి లేదు. కావాలంటే అడగండి చెబుతారు. ఇంటికి వెళ్ళడంతో తిక్కుని చచ్చిపోయాడు. ఆ తర్వాత చచ్చి ఎక్కడికి వెళ్తాడో మనకి తెలియదు. ఆ తర్వాత నేనే మళ్ళీ వాళ్ళ ఆవిడని పిలిచి, వాళ్ళ ఆవిడ కూతురు కూడా వచ్చారులేండి అప్పుడు. అందుకని అతను ఏమైపోయినా పర్వాలేదు, కానీ అతను నా శిష్యుడిగా కాశీ వచ్చాడు, అతని కోసం నేను మళ్ళీ కాశీఖండం చదువుతాను అని 7 రోజులు వాళ్ళని మా పీఠానికి పిలిపించి పారాయణ చేయించి మళ్ళీ ఆవిడ చేతిలో ధారపోసాను. ఎందుకండి, మాలాంటి వాడు కోపం ఉండకూడదు కదా. వాడు ఎటువంటి వాడైనా వాడు బాగుపడాలని కోరుకోవడమే గురువుల యొక్క కర్తవ్యం. కానీ వ్యాసుడికి మనస్సు చెప్పింది, అందుకనే వినయంగా నమస్కరించాడు. నమస్కరించగానే అప్పుడు ఆవిడ, మహాత్మా ఆకలితో ఉన్నట్టున్నావు, నీకు భోజనం పెడతానన్నది. అనగానే ఈయన ఏదో మాట్లాడబోయాడు. ఇంకా కంగారు పడకు, చెప్పవలసిన 2 ముక్కలు నన్ను చెప్పని, అట్లు 4 పెట్టాక అప్పుడు నీకు పెట్టేటటువంటి భోజనం పెసరట్లు అవి పెడతాను అంటే అట్లాంటి చెవాట్లు అనమాట. అందుకని నీకు పెడతాను నాయన. ఏం నాయన, ఇది కాశీ శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డునందు అమృత పాయసమోసగున భ్యాగతులకు అనియు వినవే. నీకు తెలియదా, కాశీలో విశాలాక్షి మాత మారు వేషంలో ఏదో ఒక రూపంలో బంగారపు గరిటతో అమృత పాయసం పెడుతుంది. అది తిన్నవాడికి ఆయాసం ఉండదు, ఆకలి ఉండదు. ఆ అమృత పాయసం పాయసంలో ఉండదు, ఏదో ఒక రూపంలో ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ కొన్ని సత్రాల్లో ఆఖరిని నీళ్ల మజ్జిగ పోసి అన్నం పెడతారు చూడండి, పక్కన ఎంత కొరివికారమో పచ్చడో వేస్తారు, పిచ్చి పచ్చళ్ళు అనిపిస్తుంది మనకి, నీళ్ల మజ్జిగ పోస్తారు. కానీ ఆ నీళ్ల మజ్జిగతో అన్నం తిని ఆ పచ్చడి నంచుకుంటే ఇంట్లో పంచభక్ష్య పరమాన్నాల కంటే రుచిగా అనిపిస్తుంది, హాయిగా తినగలుగుతాం మనం. అంటే అదృశ్య రూపంలో విశాలాక్షి పెట్టిన పాయసం అన్నమాట అది. నేను చూశాను అలాంటివి చాలా చోట్ల, ఇక్కడ ఉత్తి నీళ్ల మజ్జిగ పోస్తారు ఆఖరిని. ఆ నీళ్ల మజ్జిగ మజ్జిగలో అనిపించదు నాకు, అమృతంలో అనిపిస్తుంది. ఇక్కడ ఏం పెట్టినా అది అమృత పాయసం అనుకోండి. ఎందుకంటే మధ్యాహ్న సమయంలో విశాలాక్షి మాత ఎవరో ఒక దాతల రూపంలో మనకు ఏదో ఒకటి పెడుతుంది. అది తిన్నవాడు మహాయోగజాతకుడు అవుతాడు. అది రుచిగా ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా తినాలట. అంతేగాని నాకు పడదు, అది పూరీ కాదు, అదేదో పూరి, అది చపాతీలా లేదు, ఎంత భయంకరంగా ఉందనుకోకండి. అది ఎంత నీచమైనట్టులా కనుక్కుంటే అది విశాలాక్షి ప్రసాదం అనుకుని ఎంతైనా తినండి. తింటే అది అమృతమై మనల్ని రక్షిస్తుందట. ఆ మాట ఇప్పుడు అమ్మ ఆ ఎదురుగుండా ఉన్న ముత్తైదువు చెప్పి, విశాలాక్షి మాత మధ్యాహ్నం పూట బంగారపు గరిటతో అమృత పాయసం పెడుతుందని కదా శాస్త్రం, ఆ మాత్రం నీకు తెలియదా. నిన్ను భగవంతుడు పరీక్షించాడు, విశ్వేశ్వరుడు ఇక్కడికి అడుగు పెట్టాక 7 రోజులు పరీక్షించాడు. నువ్వేదో ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడివి, శాంతస్వరూపుడివి అనుకున్నాడు ఆయన. అలా పరీక్షించాక నీ చేత ఒక గొప్ప కార్యం చేయిద్దాం అనుకున్నాడు. ఈలోపు నువ్వు కంగారు పడిపోయావు, ఆకలికి తట్టుకోలేకపోయావు. సాక్షాత్తు పరమ పవిత్రమైన మోక్షక్షేత్రమైన కాశీని విశ్వేశ్వరుడికి అంతఃపుర కన్యని శపించాలనుకున్నావు. ఇది తెలిస్తే విశ్వేశ్వరుడు నీ అంతం చూస్తాడు. అందుకే నీవు శాపం పెట్టకుండా నీ చెయ్యి స్తంభింపజేశాను నేనే. ఎట్టు పురాణములు 10 8 చెప్పితివి. 18 పురాణాలు ఎలా చెప్పావయ్య అసలు నువ్వు, పొట్టకు కూటికి లేక ఏడుస్తావా. అయితేనే నువ్వు పండితుడివి, తిట్టడానికి లేదు కాబట్టి నిన్నేం అనలేకపోతున్నాను. కృన్నెల పూవుదాల్పునకు కూరిమి భోగ పురంధ్రికక్కట ఇన్నగరీల లామమునకి ఈ పరిపాటికి క్రోధమేలన్న ఘటించదో మునికులాగ్రణి నిక్కమువో బుభుక్షిత కెన్న కరోతి పాపమను కేవల నీతి తలంచి చూడగల్. ఎప్పుడు చంద్రుడి యొక్క రేఖని ధరిస్తాడు ఈశ్వరుడు. ఆ చంద్రరేఖ మౌళికి విశ్వేశ్వరుడికి ఈ కాశీ అంతఃపుర స్త్రీ. విశాలాక్షి ఎంతయో అన్నపూర్ణ ఎంతయో కాశీ కూడా అటువంటి ఒక భార్య ఆయనకి. అటువంటి అంతఃపుర కన్యకి ఆయన భార్యకి అన్నం లేదని శాపం పెడతావా? ఏకంగా 3 తరముల పాటు విద్య ధనం మోక్షం లేకుండా శపిస్తావా? ఈ మాత్రం చిన్న అపరాధమునకు అంత శాపమా? అవునులే, ఈ నేరం నీది కాదు, నువ్వే ఒక పురాణంలో రాశావు. ఏమని? బుభుక్షిత కిం న కరోతి పాపం. అంటే తినాలి అనే కోరికతో ఉన్నవాడు ఆకలి ఎక్కువైపోయింది. ఒక ఆయనకి బాగా ఆకలి వేసిందండి. ఆకలి వేసినప్పుడు అన్నం తినాలో తినాలో అనుకుంటున్నాడు. అలా తినాలి అని తహతహలాడేవాడిని బుభుక్షిత అంటారు. ఆ ఆకలి కొన్నవాడు ఏ పాపమైనా చేస్తాడు అని రాశా టీనే. నువ్వు రాసిన సూక్తి నువ్వే నిజం చేయాలనుకున్నట్టున్నావు. ఆకలితో ఉన్నవాడు ఎంత పాపానికైనా తెగిస్తాడు, నేరం నాది కాదు ఆకలిది అన్నావు. ఆ మాట రాసినందుకు ఇక్కడ దాన్ని ప్రాక్టికల్గా చూపిద్దాం అనుకున్నావా? అయ్యయ్యో, సర్లే, ఏమైతేనేలే, అన్నానికి రాలి. అప్పటికి వ్యాసుడు కొంచెం భయం భక్తి రెండూ ముప్పిరిగొంటూ ఉండగా, తల్లి 7 రోజులుగా మలమల మాడిపోయాను, అందుకే ఈ పిచ్చి పని చేశాను, నన్ను క్షమించు. అయినా మరొక మాట, తల్లి ఇన్ని దినాలకే నీయు సుధాధారా రసస్యందియే ఒల్లంబు సుఖియంపజేయు పలుకెట్లో వింటి మివ్వీటిలో పిల్ల కొన్న కథాన నేనొకడనే భిక్షాన్నకును వత్తును ఎల్లం శిష్యుల గొంతు వత్తును నిజంబు ఏర్పాటుగా తెలుపుమా. తల్లి, ఈ ఊరు వచ్చాక ఈనాటికి అమృత ప్రవాహం వంటి మాట విన్నాం. అంటే నీ మాటలు మాకు చెవులకు అమృతంలో ఉన్నాయి. అన్నం పెడతాను అనే మాట కంటే అమృతం ఎక్కడున్నది? చాలా సంతోషం, నాకు ఆనందం కలిగింది. అయినప్పటికీ నాదొక కోరిక, విజ్ఞప్తి. ఏమిటి నాయన అంది ఆవిడ. అన్నం పెడతానంటే మళ్ళీ విజ్ఞప్తి అంటావు ఏమిటంటే, మరి ఏం చేయమంటావు? నేను ఒక్కడే కాదు, నాతో పాటు 10,000 ఉన్నారు శిష్యులు. నువ్వు అన్నం పెడతాను అని నన్ను పిలిచావా, వీళ్ళని పిలిచావా? అందరికీ పొట్టలు మలమల మాడుతున్నాయి. తీరా నేను ఒక్కడిని వచ్చి లటుక్కు లటుక్కు అని పెట్టినటువంటివి అటుకులు తినేశాననుకో, వీళ్ళు మాడి తెచ్చిపోతారు. కాబట్టి నువ్వు అన్నం ఎంతమందికి పెడతావు? నా ఒక్కడికి పెడతావా, ఎంతమందికి పెడతావా, కొందరికి పెడతావా, ఎందరికి పెడతావో నీ ఏర్పాట్లేట్లో చెప్పు. నీవు పెట్టినది ఎంతైనా దాన్నే మేమందరం కొంచెం కొంచెం పంచుకొని ప్రాణరక్ష చేసుకుంటాం. నా ఒక్కడిదే ప్రాణం కాదు, అందరివి ప్రాణాలే అనగానే ఆవిడ నవ్వి, ఇంతేనా నీ శిష్యులు అనగా, ఇంతేనమ్మా ప్రస్తుతానికి అన్నాడు ఆయన. ఇంకో ఎంతమంది అయినా పర్వాలేదు, మా ఇల్లు విశాలమైంది, అరుగులు పెద్దవే, మీ అందరికీ ఇక అరగదు బాబోయ్ అన్నంత తిండి పెడతాను రండి అంది ఆవిడ. అయితే మధ్యాహ్న సంధ్యావందనం చేయకుండా భోజనం పెట్టకూడదు మధ్యాహ్నం పూట, అందుకని తొందరగా గంగకెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం ముగించుకురండి అనగానే, ఇలా చిటికేసేలోపు వచ్చేస్తాం, నువ్వు మాత్రం తొందరగా వంట కానీయమ్మ. ఆ కాస్త చారు పప్పు వాటితో పాటు మెంతి మజ్జిగ ఇవన్నీ పెట్టించు అని చెప్పి వీళ్ళు పరుగు పరుగురు బయలుదేరారు. గంగానదికి వచ్చి సటుక్కుని స్నానం చేశారు. ఇదివరకు ఉంటే గంగలో కూర్చుని అరగంట గంట స్నానం చేసి సంధ్యావందనం చేసేవారు. కడుపులో మంట ఉంటే గంట ఎక్కడుంటారు ఇక్కడ? అందుకని బుడుంగు బుడుంగుని ములిగి ఆ మటుక్కు అర్ఘ్యం ఇచ్చేసి పరుగు పరుగుని వచ్చేశారు. ఆకలికి మాడిపోతుంటే సంధ్యావందనం అంత లఘువుగా చేస్తారట. అందుకని అందరూ మహావేగంగా విభూతులు కూడా పూసుకుని మళ్ళీ ఆ ఇంటికి వచ్చారు. దారి గుర్తుపెట్టుకున్నారు అండి, మళ్ళీ ఏ ఇల్లు లేదో మర్చిపోయి ఇంకో ఇంటికి కడితే అసలే మాడిపోయి ఉన్నారు. గట్టు ఎక్కలేకపోతున్నారు, దిగలేకపోతున్నారు. పై మెట్టు మీద ఆహారం అంటే ఇక్కడి నుంచి పైకి ఎక్కలేరు కదా పాపం. అందుకని అందరూ కూడా వణికిపోతూ ఆ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకుని వచ్చారు. రాగానే ఇంటి తలుపులు తీయబడి ఉన్నాయి, లోపల పెద్ద పెద్ద అరుగులు ఉన్నాయట. సున్నము నిగుడించినట్టు జోడరుగులపై సున్నం బాగా వేయబడిన తెల్లని అరుగులు, జోడరుగులు అంటే ఇటొక అరుగు ఇటొక అరుగు మధ్యలో ఖాళీ, వంటనకి పరుకొచ్చేటట్టుగా ఉందన్నమాట అది. అలాంటి అరుగులు ఉన్నాయట. ఒక్కొక్క అరుగు మీద కనీసం 10,000 మంది కూర్చోవచ్చు. అటువంటి అరుగుల మీద ఇటు 5,000 మందిని కూర్చోబెట్టి వ్యాసుణ్ణి ఫ్రంట్ కూర్చోబెట్టారు. మొదటి స్థానం అగ్రస్థానం ఆయనకి ఇచ్చారు. ఇంతలో లోపల నుంచి ముత్తైదువులు కొందరు వచ్చారు, పుణ్యస్త్రీలు. వాళ్ళ దగ్గర మంచి మంచి విస్తరాకులు ఉన్నాయి,
అన్నీ అరిటాకులే. ఆ అరిటాకులు ఎలా ఉన్నాయి అంటే మొగి వెరసి అప్పుడే మొవ విరిచాయి, పగులక పగిలిపోయిన ఆకులు కావు. వెడలుపును పొడవు పసిమియు కల లే జిగుర రటాకుల వెట్టిరి దిగదిగన దేవి యాజ్ఞ దివ్య పురంధ్రులు. పెద్ద పెద్ద ఆకులు మిసమిసలాడిపోతున్న లేత పసిమి రంగు ఆకులు అన్నమాట. అసలు ఆ లేత ఆకులు చూస్తేనే సగం కడుపు నిండిపోతుంది. ఈ ఆకుల్లో వేడివేడి అన్నం వేసుకు తింటే ఈ ఆకులో ఉన్న విటమిన్లు కడుపులోకి వెళ్ళి తిన్నవాడికి అరిగే తింటండి పూర్వం, అందుకే అరిటాకుల్లో తినేవారు. ఇప్పుడు ప్లాస్టిక్ ఆకుల్లో తింటున్నారు, అందుకే ముఖాలు ప్లాస్టిక్ అయిపోయాయి. అందరూ ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాల్సిన కర్మ వచ్చింది. ఈ ప్లాస్టిక్ను నిషేధించండి, అయితే కంచంలో తినండి లేదా హాయిగా ఆకుల్లో తినండి. దిక్కుమాలిన ప్లాస్టిక్ ఆకుల్లో తింటే కొంతకాలానికి మన శరీరం విష కషాయాల పొట్ట అయిపోతుంది. ఇప్పుడు ఆకులు వేశాక అందరికీ చెంబులతో మంచినీళ్ళు ఎలాగో వాళ్లే తెచ్చుకున్న బంగారపు చెంబులు పక్కన పెట్టారటండో, బంగారపు చెంబులు అనుకున్నారు వీళ్ళు. అంటే కొంచెం బాగానే భోజనం పెడతారని నమ్మకం వచ్చిందనమాట. ఎందుకంటే దిక్కుమాలిన ఏ స్టీల్ గ్లాసో పెట్టట్లేదుగా, రాగి చెంబులు కాదు బంగారపు చెంబుల నిండా మంచి నిర్మలమైన నీళ్లు కూడా పెట్టారు. ఆకుల మీద నీళ్లు చల్లుకోమన్నారట, అందరూ నీళ్లు చల్లుకున్నారు. చల్లుకున్న తర్వాత ముత్తయిదువు గారు వచ్చారు. ఇంతలో వ్యాసుడు పక్కనే వంటిళ్ళు ఉంది ఆయన కూర్చున్న చోట, ఈయన కూర్చున్న పక్కనే వంటగది, అందుకని మధ్యలో ఇలా చూశాడు, వంటగదిలోకి తొంగి చూశాడు. ఈయన గుండె జల్లుమంది, వండిన చొప్పును పొగయు వాసనయును కనిపింపబోవు. లోపల వండిన ఏర్పాట్లు లేవు, పొయ్యి పొయ్యి కింద ఉంది వెలిగించట్లేదు, పోని పొగ వస్తుందా లేదు, పోని ఇవేమీ రాకపోయినా పర్వాలేదు, లోపల నుంచి పోపులు వాసన రావాలి కదండి. ఇంగువతో పోపెడితే చారు వాసన రావాలి, పప్పు వండితే పప్పు వాసన రావాలి, ఏవేవో పిండి వంటలు చేస్తారు కనుక పిండి వంటల వాసన రావాలి, ఏ వాసన లేవు. ఈయన మనస్సులో వణికిపోయాడు. దేవుడా విశ్వనాథ, ఈ పూట కూడా ఏర్పాట్లు చూస్తే ఇలా కనపడుతున్నాయి, ఎక్కడ వంటే కనపడలేదు, మళ్ళీ మాకేమన్నా కడుపులో మంట వల్ల తంటా వస్తుందా ఏమిటి, ఇంతమందికి అన్నం పెడతానని తీరా వచ్చిన తర్వాత ఏమీ లేదు అందగదా ఈ ముత్తైదువ, కానీ అప్పుడే చూస్తాను వాడి సంగతి ఏమిటో అనుకుంటూ కూర్చున్నాడు ఆయన. ఈ ఆకలి వల్ల శివశివ కూడా అనలేకపోతున్నాడు అండి ఆయన. పాపం అన్నమో రామచంద్ర అన్నమో రామచంద్ర అనుకున్నట్ట, పాపం ఆయన బాధ ఏమిటో తెలుస్తుంది. ఇదంతా వ్యాసుడు స్వయంగా రాసుకున్నాడు పని, అంటే వ్యాసుడు నిజాయితీపురుడు, నేను ఇలాంటి వాడిని అని చెప్పుకున్నాడు తప్ప నేనేదో ఆకలికి తట్టుకున్నానని అబద్ధం ఆడలేదు ఆయన. ఇంతలో ముత్తయిదువు గారు వచ్చారు. వచ్చి అందరి చేతిలోనూ ఉద్ధరణతో నీళ్లు పోసింది. ఈ నీళ్లు ఇలా పట్టుకోవాలి, పట్టుకున్నారు వాళ్ళు. ఎందుకో తెలియట్లేదు వాళ్ళకి, చేతిలో నీళ్లు పట్టుకోండి అంతే అంది ఆవిడ. సాధారణంగా ఉద్ధరణితో నీళ్ళు ఎప్పుడు పోస్తారో తెలుసా, అంత వడ్డన అయిపోయాక అప్పుడు చేతిలో ఆపోసిన వడ్డిస్తారు. ఈ ఆపోసిన ఎత్తాలి ఆ విస్తరు చుట్టూ. అన్నీ వడ్డించాక ఎడంచెయ్యి వేలు విస్తరకు మీద వేసి ఈ నీళ్లు తీసుకుని గాయత్రి మంత్రపూర్వకంగా ఆ విస్తరు చుట్టూ తిప్పి ఈ నీళ్లు తాగాలి. ఆపహ అంటే నీరు, అశనము ఆహారము, ఆపోషణము అంటే మంత్రపూర్వకంగా నీటిని ముందు ఆహారంగా తీసుకోవాలి, అప్పుడు అన్నం తినాలి. ఆపోషణ ఔపాసన లేకపోతే ఔపోషణ ఇవన్నీ బండబూతులు. ఆపోషణము అది ఎత్తాలి. అందరికీ చేతులు నీళ్లు పోసింది. వాళ్ళు విస్తరికేసి నీళ్ళకేసి చూసుకున్నారు. పస్తాయించి విస్తరికేసి చూస్తున్నా లోపల నుంచి ఏమైనా వస్తాయనుకుంటే ఏమీ రావట్లా. ఈవిడ మాత్రం నీళ్లు పోసింది. ఏం చేయమంటావమ్మా అనగానే ఆపోసిన ఎత్తండి అంది. ఏమిటి ఎత్తేది, ఇక్కడ ఏమున్నాయి అన్నాడు ఒక ఆయన. నేను చెప్పాను ఎత్తండి అంది ఆవిడ. ఇంకా సరే చూద్దాంలే ఆవిడ చెప్పింది కదా అని ఆకలితో మాడిపోతున్న వాళ్ళు ఏం చేశారనమాట. ఆ ముత్తైదు వయాజ్ఞ విప్రణికరంబు ఆపోషణం వెత్తినం సామర్థ్యం బది ఎట్టిదో సకలమున్ సంపూర్ణమై పత్రపాత్రి మధ్యంబున పిండి వంటకములున్ దివ్య ప్రబంధంబులై షడ్రసీ సామగ్రి రుచిమత్ పదార్థ చయముల్ సంధిల్లె ఒక్కుమ్మడిల్. అంటే పద్యం బాగా అర్థమయ్యింది. ఆ ముత్తైదు ఆజ్ఞతో వీళ్ళంతా ఒక్కసారి ఆపోసిన వెత్తారు, నీళ్లు తాగారు. అలా ఆపోసిన వెత్తారో లేదో, మంత్రపూర్వకంగా విస్తరి చుట్టూ నీళ్లు తిప్పి తాగారో లేదో, విచిత్రముగా ఆ విస్తరాకులో పప్పు పిండి వంటలు పాయసం నెయ్యి ఇంకా ఒకటి కాదు కట్టు పొంగలి చక్కెర పొంగలి పాయసాన్నం దద్యోదనం గుడాన్నం దీంతో పాటు మళ్ళీ పెసరపప్పు విడిగా వడపప్పు కూడా వచ్చిందిట, మళ్ళీ కొబ్బరి ముక్కలు కూడా వచ్చాడు కర్మ.
దానే చెప్పారు సుస్పష్టంగా, కొబ్బరి ముక్కలు వచ్చాయట, ఈ కొబ్బరి ముక్కలు వడపప్పు కలిపి పెట్టారట, ఇవి కాకుండా ఇంకా రకరకాల ఒక్క కాకరకాయ కూర తప్ప మిగతా అన్ని కూరలు వచ్చి పడ్డాయి అక్కడ. ఈ కూరలు అందులో కూరల్లో కూడా ఉల్బణం అనుల్బణం ఉల్బణానుల్బణం లవణాపూపములు మధురాపూపములు తేనెతో కూడినవి, అంటే కొన్ని తీపి కూరలు కొన్ని పుల్లని కూరలు కొన్ని ఉప్ప కూరలు కొన్నింట్లో తీపి ఉప్పదనం కలిసినవి కారం ఉప్పు కలిసినవి మాయదారిది అప్పడాలు వడియాలు కడియాలు బిడియాలు అన్నీ ఒకటి వచ్చి పడిపోయాయి అక్కడికి. ఇక వీళ్ళకి మతిపోయింది, ప్రపంచంలో ఇన్ని పిండి వంటలు ఉంటాయని అడిగి తెలియదట, 81,000 పిండి వంటల రకాలు వచ్చి పడ్డాయన్న రాజు వర్ణించడానికి అలవి కాని. ఇంకా వీళ్ళందరూ ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూడడం మానేశారు. ఇందాక చెప్పగా అప్పడాలు ఒడియాలు వస్తే ఇంక బిడియం ఎందుకండి, కుమ్మి అని ఇప్పుడు ఈ మధ్యన దరిద్రపు భాష ఒకటి వచ్చింది సినిమాల్లో. ఈ కుమ్మడం ఏమిటో తెలియదు నాకు ఎప్పుడు కూడా, కుమ్మడం ఏంటండి అంటే కొమ్ములతో కుమ్మడమా, హాయిగా తినమని అర్థం అనమాట. నాకు ఈ దరిద్రపడిలాగా వినబడినప్పటి నవ్వు ఆగేది కదనమాట. అలా కాకుండా వీడు శుభ్రంగా హాయిగా పవిత్రంగా ముందు పప్పు నెయ్యి కలుపుకున్నారు. 7 రోజులు ఉపవాసం ఉన్నాక ఎలా తిన్నారంటే ఆ రోజుల్లో డైజెషన్ పవర్ వేరు. గట్టిగా ఒక పూట ఉపవాసం ఉంటే మా శిష్యుడిని గురువుగారు తినలేనండి, తింటే లోపల నుంచి అదేదో తంతుంది దానికి గ్యాస్ అని పేరెట్టారు. మళ్ళీ గ్యాస్ కూడా గురువుగారి మంది ఇవ్వాలి. అందువల్ల ఇలా అయ్యారు కానీ శుభ్రంగా తినడం మొదలెట్టారు. పప్పును పిండి వంటలను పాయసకమున్ ఘృతమున్ తెల్ గప్పుర పిండి వంటలను, ఒకటి కాదు ఇలా రకరకాలైనటువంటి అద్భుతమైన పిండి వంటలు వచ్చాయి, తినడం మొదలుపెట్టారు. మొహమాటం లేకుండా తిన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే వడ్డించేవాళ్ళు లేరు. ఇక్కడే ఒక తమాషా, బూరెలు బాగున్నాయి అనుకోండి, ఒకటికి ఒక బూరి తినాలనిపించింది, మరొక ఆయనకి బొబ్బట్టు తినాలనిపించింది, ఇంకొక ఆయనకి గారి అనిపించింది. అక్కడ వడ్డించేవాళ్ళు లేరు కదా, అయినా విచిత్రం ఏంటో తెలుసా, వాడి మనస్సులోకి ఆలోచన వచ్చిందో లేదో ఆ వస్తువు అక్కడికి వచ్చేసిందిట. ఎవ్వడే పదార్థం ఎంతేని చింతించు అరటి ఆకు మీద అంత ఒప్పు, ఎవడు ఎంత కోరుకుంటే అంతే అనమాట. నాకు ఇంత పులిహారంటే అంత పులిహారే వస్తుంది, నాకు ఒక్కటంటే ఒక్కటే, ఉప్మా అంటే ఉప్మా, ఇలా ఏదనుకుంటేది అరిటాకు మీద అంతే ప్రత్యక్షం అవగానే అప్పటికి అర్థమైపోయిందిలేండి వేదవ్యాసాదులకి. తరుణి ఇది అన్నపూర్ణ పరమేశ్వరి గాని ఇతర భామిని కాదంచు అరవాయి గొనక మెసగిరి పరమమునీశ్వరులు పంచభక్ష్య అన్నములను. ఈ 35వ ఈ స్త్రీమూర్తి సాక్షాత్ అన్నపూర్ణ పరమేశ్వరి తప్ప మరొకరు కాదు. ఇతరులకు ఈ సంకల్ప మాత్రముతో ఆహారం ఇచ్చే శక్తి ఉండదు సుమానుకొని సంకోచం లేకుండా అన్నం తినడం మొదలెట్టారు. ఎందుకని సంకోచం మానేరంటే ఈవిడ పెట్టిన అన్నం ఎంత తిన్నా అమృతం కనుక మనకు అజీర్ణము రాదు, ఆరోగ్యం పెరుగుతుంది, ఆనందం కలుగుతుంది, మనకి ప్రమాదం ఉండదు, ఇంకెందుకుని అమ్మవారు పెడుతుంటే మొహమాటం, శుభ్రంగా తినండి అని అందరూ తిన్నారు. ఆఖరణ తెల్లని గడ్డ పెరుగు వచ్చింది, మాహిషంచ శరచంద్ర చంద్రిక ధవళందది అని కాళిదాసు అంటాడు శ్రీనాథుడు అనువాదంలో యాజిటీజీగా, శరచంద్ర చంద్రిక ధవళదది సమృద్ధంబును అని గజ్జల్లో రాశాడు అదే పదం. శరత్కాలంలో అంటే రేపు రాబోయే కార్తీక మాసంలో చంద్రుడి వెన్నెల ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లని పెరుగు కూడా వేశారట వాడు, మేగడ పెరుగు కూడా వేశారట. లోగడ మేగడను ఉండేదిలేండి, ఆ మేగడ కూడా వేశారట. శుభ్రంగా పెరుగన్నం తింటూ ఉండగా అప్పుడు జరిగిందో తమాషా, ఒక ఆయన అక్కడికి వచ్చేసాడు. ఆ రావడం విస విస నడుస్తూ వచ్చాడు, ఆయన పక్కన భార్య ఉన్నది. ఎవరు ఆయన? జయము విజయము నొక వంక సరసరాగా నందికేసుడు ముందట నడచిరాగా ప్రథమ దంపతులు ఏమి సంభ్రమము లేక అరుగుదెంచుట అద్భుతమయ్యే మాకు. ముందుగా జయుడు విజయుడు నడిచి వచ్చారు, ఆ వెనుక నందీశ్వరుడు నడిచి వచ్చాడు. నంది మీద ఎక్కకుండా ప్రథమ దంపతులు ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు నడిచి వస్తున్నారు అక్కడికి, ఏ సంభ్రమం లేకుండా ఏ హడావిడి లేకుండా హటో హటో అని అరిచేవాళ్ళు లేకుండా వస్తున్నారు. అది చూడగానే వ్యాసాదులకు ఆశ్చర్యం కలిగింది. పైగా రావడం ఎలా ఉన్నారు, చంద్రబింబానన చంద్రరేఖామౌళి నీల కుంతల భార నీలగళుడు నాగేంద్ర నిభయాన నాగకుండలధారి మదన సంజీవని మదనహరుడు గిరిరాజ కన్యక గిరిరాజ నిలయుండు. ఈ మహాత్ములు ఇద్దరు వస్తూ ఉంటే ఆ దృశ్యం ఎలా ఉంది? అమ్మ ఒక పక్కన, అయ్యవారు ఒక పక్కన. అమ్మవారి ముఖం చంద్రబింబంలో ఉంది, ఈయన చంద్రరేఖని ధరించాడు. ఆవిడ జుట్టు నల్లగా ఉంది, ఈయన కంఠం మాత్రమే విషం వల్ల నల్లగా ఉంది. ఆవిడ గిరిరాజ కన్య, హిమవంతుని కూతురు, ఈయన పర్వతం మీద పడుకుంటాడు. ఆవిడ చచ్చిపోయిన మన్మధుణ్ణి తన అందంతో బతికిస్తుంది, అంటే ఆవిడ అందం చూస్తే చచ్చినాడు బతుకుతాడు. ఈయన అంతటి మన్మధుణ్ణి చంపేస్తాడు, మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. ఆవిడ గజరాజగమన నాగేంద్ర నిభయాన, నాగేంద్రం అంటే ఏనుగులకు రాజు అన్నమాట. గజరాజును చూసారా, ఏనుగులు ఒయ్యారంగా మెల్లగా నడుస్తాయి. పూర్వం స్త్రీలు కొంతమంది అలా సుకుమారంగా టిక్ టిక్ అని నడిచేవారు, అందుకని పూర్వం స్త్రీల యొక్క నడకని ఏనుగుతో కొలిచేవారు. సామజవర గమన, సామజం అంటే ఏనుగు, వరము అంటే శ్రేష్టం, ఏనుగు వలె శ్రేష్టమైన గమనము కలిగినదానా అని అర్థం అన్నమాట. అంటే ఒయ్యారంగా మెల్లగా నడిచేవారు తప్ప దబా దబా మెట్లు విరిగేలా నడిచేవారు కాదన్నమాట. ఆవిడ నడకలా ఉందట. ఈయన నాగకుండలధారి, చెవులకు కుండలములు ధరిస్తాడు. ఈ విధంగా గౌరీ శ్రీ విశ్వనాథుడు కనకరత్న పాదుకలు మెట్టి చట్టలు పట్టుకొనుచు ఏగుదెంచిది ఒయ్యార మెసగ మెసగా. విశ్వనాథుడి చేతిని గౌరీదేవిలా పట్టుకుంది, చట్టాపట్టాలు వేసుకున్నారన్నమాట. అది చట్టాపట్టాలు వేసుకోవడం అంటే ఆవిడ ఎడమ చెయ్యి, ఈయన ఎడమ చెయ్యి, ఆవిడ కుడి చెయ్యి, ఇలా ఒకడినొకడు పట్టుకుని ఉయ్యారంగా నడుచుకుంటూ వీళ్ళు భోజనం చేస్తున్న స్థలానికి వచ్చారు. అక్కడ ఒక పెద్ద వేదిక ఉన్నది. మీరు చూశారుగా విశ్వనాథుడి ఆలయంలో శివసభ అని ఉంటుంది, లోపల లింగాలు ఉంటాయి. అక్కడ నుంచి ఆ ప్రాంతమంతా ఒకప్పుడు శివుడు సభ తీర్చేవాడు అనమాట. ఆ సభలో ఒక సింహాసనం, ఆ సింహాసనం మీదకి రావడంతో శివుడు కాలు కింద పెట్టి కాలు ఇలా పైకి పెట్టి టీవీగా కూర్చున్నాడు. అమ్మవారు పక్కనే కూర్చున్నది. ఇంకా వ్యాసుని అన్నమేం తింటాడు? ఎదురుగుండా శివుడు వచ్చి కూర్చుంటే మధ్యగానం దగ్గరకు వచ్చాడు కాబట్టి సరిపోయింది, కానీ ఆయనకు కూడా తెలుసు, అందుకే చివరిని వచ్చాడులేండి. ఇక చకచక భోజనం పూర్తి చేసి ఆపోసిన పట్టి చేతులు కాళ్ళు కడుక్కొని పుక్కిలించి వ్యాసాదులు అక్కడికి వచ్చారు. వ్యాసుడికి గుండెల్లో అప్పటికే రాయి పడిపోయింది. ఆయనకు ఆ శివుడిని చూడగానే అర్థమైపోయింది, ఈ శివుడికి నేను కోపం తెప్పించాను, కర్మగాలి కాశీ వచ్చి హరుడికి గురుడికి శాపం ఇచ్చేటటువంటి ఆ సాహసం చేశాను, నేను శాపం ఇవ్వాలనుకోవడం వల్ల ఇప్పుడు ఆ లోకగురుడు భువనభర్త నన్నేమంటాడో ఏమిటో అనుకుంటూ దగ్గరకు వచ్చాడు. గౌరీని చూచిన ఎప్పుడు అంచిత మహా కారుణ్య సంపత్తి. ముందు పార్వతికే చూశాడు, ఆవిడ ముఖంలో కరుణ ప్రేమ కనబడుతున్నాయి. నాయనా రారా, కడుపు నిండిందా అంటుంది ఆవిడ. ఇప్పుడు పక్కకి తిరిగి చూశాడు, తారానాయక శేఖరుంగనిన ఉద్యక్రోధ సంరంభము. శివుణ్ణి చూడగానే ఆయన ఎలా ఉన్నట్ట, పళ్ళు పటపట కొరుగుతూ మహాక్రోధంతో ఉన్నాడు. నిజంగా రుద్రుడు అంటే ఇలా ఉంటుందా రౌద్రం అన్నట్టుగా ఉన్నాడు. ఇటేమో సంతోషం, ఇటేమో సంత్రాసం, ఇటు భక్తి ఇటు భయం, ఈ రెండు ఒకేసారి వచ్చాయి. ఇంకా రావడంతో వ్యాసుడు మారు మాట్లాడకుండా పాహి పాహి అని సాష్టాంగం పడిపోయాడు. గురువుగారు ఏమైనా క్షమిస్తారేమోనని, లోకగురుడు క్షమిస్తాడని, కానీ ఈశ్వరుడు కిక్కురు మరకుండా వ్యాసుడి చేత మళ్ళీ మాట్లాడించకుండా లే అన్నాడంతే. అంటే వ్యాసుడు కిక్కురు మండడానికి లేకుండా పోయింది, ఒక్క ముక్క మాట్లాడలేకపోయాడు. అలా లేపి తిట్టాడు. అయ్యా ఆ తిట్లు పద్యంలో వింటేనే బాగుంటాయి. ఓరి దురాత్మ నీవార ముష్టింపచాభాస యోజన గంధి ప్రథమ పుత్ర దేవరన్యాయ దుర్భావన పరతంత బహుగ్రంథ సంవృత పాఠపఠన భారత గ్రంథ గుంభన పండితం మన్య నీవా మదీయ పత్నికి నశేష కైవల్య కళ్యాణ ఘంటాపథమునకు కాశికాపురికి నిష్కారణం వశాపమిచ్చదనని అనాచార సరణి అడుగుబెట్టిన వాడవ అహంకరించి పొమ్ము నిర్భాగ్యమా ఊరి పొలము విడచి ఎతటికేన్ శిష్యులను నీవు నీక్షణంబ. వ్యాసుని తిరిగితే మీరు చప్పట్లు కొడతారు ఏంటండి? ఆయనేమో ఏడుస్తుంటే మీరు చప్పట్లు కొడతారు. పోక నడగొట్టి తేనియు రాకింతుదు మీ మగంబు రాచట్టుపోయిన్ శ్రీ కాశిక నిందించిన నీకెంతట నేల బోవు నీచ చరిత్ర అన్నాడు. ఘోరి దుర్మార్గుడా, ముష్టెత్తుకు బతికేవాడా. నేవార ముష్టింపచేపాస అంటే నేవార ధాన్యంలో ధాన్యం ఉంటుంది, ఆ ధాన్యం నాకు భిక్షాపాత్రలో వెయ్యండోయ్, భిక్ష వెయ్యండోయ్ అని ముష్టెత్తుకు బతికే ముష్టాడా, సత్యవతీదేవికి పెళ్లికి ముందు పుట్టినవాడా, దేవరన్యాయం అనే పేరుతో చచ్చిపోయిన సోదరుల పెళ్ళాలకి సంతానం ప్రసాదించినవాడ, ఇవన్నీ దానికి గొప్ప గుణాలైనా ఇప్పుడు తిట్టడం మొదటిది తిట్లు ఉంటాయి కదా. భారతం అనే గ్రంథం రాసి నేనే పండితుండనుకుని అహంకరిస్తావా? నీవా నా పత్నికి ఎన్నో రకాల శుభములిచ్చే కాశీనగరానికి, మోక్షమిచ్చే కాశీనగరానికి శాపం పెడతానని వస్తావా? నీ తరమవుతుందా కాశీకి శాపం పెట్టడం? దౌర్భాగ్యుడా, పొమ్ము నిర్భాగ్యం అన్నాడండి, ఒరి నిర్భాగ్యుడా. కాశీకి శాపం పెట్టడం ఎవడి వల్ల కాదు, ఈ కాశీలో ఉండగా అనౌచిత్యములు పనికిరావు అది నీకు తెలియదా? ఎందుకురా పురాణాలు చెప్పావు నువ్వు, నీవెంత నీ బ్రతికెంత అని విశ్వనాథుడు కాబట్టి వ్యాసుని తిట్టాడు. మళ్ళీ మీరు ఆ మాట అనకండి సుమా, వ్యాసుడు మహాత్ముడు, విష్ణువు ఆయన. ఇది కేవలం లోక శ్రేయస్సు కోసం ఆడిన ఒక గొప్ప నాటకం, వాళ్ళు ఆడిన నాటకం, ఇది ఒక పరీక్ష. అందుకే వాళ్ళు ఇంత విచిత్ర ప్రయత్నం చేశారు. ఆనాడు శివుడు తిట్టినట్టుగా మీరు కానీ తొందరపడి వ్యాసుడు ఇంకొకడు తిట్టారా? శివుడు కాబట్టి తట్టుకున్నాడు, విషం తాగి తట్టుకున్నట్టుగా మనం తట్టుకోలేము. అందుకే నేను పురాణం చెప్పేటప్పుడు కూడా ఆ పదములు తప్ప మరో పదం వాడిన పొరపాటు మన పిచ్చివాగుడు వాగితే వ్యాస ఆగ్రహానికి గురవుతావు. నువ్వెక్కడికైనా ఈ ఊరు వదిలిపో, మళ్ళీ ఊళ్ళో ఉంటే ఒప్పుకొని నేను నా కాశీని తిట్టినటువంటి వాడిని నేను క్షమించను. శ్రీ కాశీ అవిముక్తమైన హట్టభూమి, పుణ్యక్షేత్రం. నీవు ఈ కాశీని నిందించావు కనుక ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఒక్క క్షణం కనుక నువ్వు ఇక్కడ నుంచి పారిపోకుండా నిలబడ్డావా, నీ ముఖం ఇలా పట్టుకుని ఆదివారం నాడు బండరాళ్ల మీద చేపలను అరగదీస్తారే పల్లెటూరులో, బర్రు బర్రు అని ఆ చేపను అరగదీసినట్టుగా అరగదీసేస్తాను ఏమనుకుంటావు? మీరు ఎప్పుడో చూసే ఉంటారు. అయినా నేను మీకు చెప్పాలంటే టాప్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు ఇందులో. ఇలా చేపను చక్కగా పట్టిన దాని బూడిదలో కూడా రాస్తారని మరి ఏమిటో తెలియదు, కానీ దాన్ని ఎలా పట్టుకుని బండరాయి మీద గర్రు అని అరగదీస్తారే, అలా నీ ఒక అరగదీస్తానన్నాడు ఆయన. రాకింతు జముయి మొగంబు రాచట్టు పోయిన పెద్ద శిలా మీద, బండరాయి మీద నీ ముఖం అలా అరగదీస్తాను, రాసి పారేస్తాను హో అనగానే ఆయన ఇలా తిడుతుంటే ఇంకేం చేస్తాడు ఈయన, ఒక్క దండం పెట్టి లేచి వెళ్ళిపోబోయాడు. అప్పుడు వెనక నుంచి నాయన ఆగు అంది. అన్నది ఎవరు? జగన్మాత పార్వతి. ఈయన ఇంత తిట్టి గెట్టవుట్ అనగానే ఈవిడ ఆగు నాయన అంది, వెనక్కి తిరిగింది. స్వామివారి ముఖం దుస్సు అయిపోయిందండి. అంతా స్వామివారు తిడితే అమ్మవారు మళ్ళీ వెనక్కి తిరగమందండి. మరి ఆయనేమో పొమ్మన్నాడు, ఈవిడ రమ్మంది. అందుకని పక్కన అమ్మ ఉండాలి. అందుకని నమశివాయ అయితే నమశివాయ. అమ్మవారు ఉంటే మనం ఎన్ని తప్పులు చేసినా కాచేస్తుంది పాపం. అందుకే ఎప్పుడైనా మొగుడి కోపం వచ్చి పిల్లలు తిడుతూ ఉంటే పెళ్ళం ఉండి మీ మొహం ఊరుకోండి, వాడిని అలాగే తిడతారు, ఒరే మీ నాన్న అలాగే అంటాడరా పర్వాలేదురా అంటుంది. దాంతో ఇంత ఆఫీసర్ గారి పరిస్థితి అంతే. ఇంట్లోకి వచ్చేసరికి ఆఫీసర్ అంటే ఆయన మొహం రిటైర్డ్ ఆఫీసర్ కూడా కాదు. అలాగా అంత కాకపోయినా జగన్మాత కనుక ఆ ఇద్దరు లీలామానుష స్వరూపులు కనుక ఒక నాటకం ఆడారని చెప్పారుగా ముందే, అదొక లీల. ఇప్పుడు అమ్మ ఏమంది వెనక్కి తిరగమని, కానీ వ్యాసుడు సంతోషంతో వెనక్కి తిరిగాడు. ఒక పక్క ముఖం మాడిపోయినా అమ్మ పిలిచింది కదా, అందుకని తల్లికి నమస్కరించాడు దీనంగా. వెర్రవకుమో కుమార, 10,000 విధంబులనైన నిన్నునే మరవ, మరేటకు జనుటమాని సుఖంబున దక్షవాటికం తొరగలిగొన్న సముదముతో వసియుంపు భీమనాయకుండరగొరలేని వెల్పు నిఖిలాభ్యుదయంబులు నీకు నయ్యడు. నాయన బాధపడకు, ఈ విశ్వనాథుడు కాశీని ఎవరన్నా నిందిస్తే కఠోరి అయిపోతాడు, కాశీ నుంచి బహిష్కరిస్తాడు. ఆ కోపానికి ఆయనకి ఎందుకు ఆ కోపం వచ్చిందో, ఆ కోపానికి కారణం ఏమిటో నీకు తెలుసు. అయినా నువ్వు భయపడకు. విశ్వనాథుడికైతే ఇంత కోపం ఉన్నది, కానీ భీమేశ్వరుడికి, దక్షారామ భీమేశ్వరుడికి కోపం లేదు. ఆయన అమాయకుడు. ఇక్కడున్నప్పుడు కోపం, అక్కడున్నప్పుడు శాంతం ఆయన లక్షణాలు. ఈయనే ఆయన, కానీ అక్కడున్నప్పుడు మాత్రం ఆయన అమాయకుడు, కల్లా కపటం లేనివాడు. నువ్వు ఇక్కడి నుంచి పోయి అక్కడికి వెళ్ళు, ఆయనకి నమస్కరించు, ఆయన ఇంత అన్నం పెడతాడు, ఆదరిస్తాడు, నీకు సకల శుభాలు అవుతాయి అనగానే ఈయన వెంటనే శివుడికేసి తిరిగి, పరమేశ్వర అమ్మవారు ఆ మాత్రం వరం ఇచ్చింది, నువ్వు నన్ను కరుణించవా, కాశీ నుంచి గెట్టవుట్టంటే నేను ఎలా బతుకుతాను, కాశీకి రాకుండా ఉండలేనన్నట. అప్పుడు స్వామివారు, నాయన నిన్ను నేను కావాలనే పరీక్షించాను,
ఈ 7 రోజుల్లో నీవు కోపానికి గురి కాకుండా ఉంటే నిన్ను కాశీకి క్షేత్ర పోషకుడికి సహాయకుడిగా నియమించి తద్వారా దక్షారామం యొక్క గొప్పతనం కూడా చెబుదాం అనుకున్నాను. నేను దక్షారామానికి పంపి దక్షారామం దక్షిణ కాశీ, అది కూడా కాశీ వంటిది అని లోకానికి చెప్పాలనుకున్నాను. దక్షారామానికి నేను నా దూతగా పంపాలంటే నీకు సహనం ఉండాలి. సహనం అందరికీ ఉంటుంది, కానీ తిండి లేకపోతే ఉండదు. ఆకలితో ఉన్నవాడికి సహనం ఉండదు, కళ్ళు బయర్లు కమ్మితే ఎంతవాడికైనా కోపం వస్తుంది. అందుకే నేను నిన్ను పరీక్షించాను కర్మగాలి, నీవు ఈ పరీక్షలో ఓడిపోయావు. సరే, అయ్యింది ఏదో అయ్యింది, అయినా నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు గనక నువ్వు భీమేశ్వరం వెళ్ళిన నా దగ్గరికి అప్పుడప్పుడు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాను. ప్రతి సంవత్సరం శివరాత్రి నాడు మాస శివరాత్రులు, ఇవాళ వారం, ఇవాళ మాస శివరాత్రి, ఈరోజు చూసారా ఈ కథ ఇవాళే వచ్చింది. ఇది నా సంకల్పమా? అదే ఈశ్వర సంకల్పం. అంటే ఒక్క మాస శివరాత్రి నాడే ఈరోజు కాశీకి వచ్చే అవకాశం వ్యాసుడికి ఇచ్చాడు. ఇవాళ వ్యాసుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వ్యాస నిష్కాసనం కథ వినగలిగాం. నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి, ఏ సమయంలో ఏ కథ ఎప్పుడు చెప్పించాలో శివుడే సంకల్పం చేసి అలా నడిపిస్తూ ఉంటాడు. సంపూర్ణముగా ఈ కాశీఖండం ఈశ్వరుడి యొక్క ఆదేశము వల్ల జరుగుతున్నటువంటిదే. ఆయనకు తెలుసు ఎవరిలో దూరి ఎవరి చేత ఏ పని చేయించాలో, ఎప్పుడు ఎవరికి ఆనందం కలిగించాలో, ఎవరికి తిక్కరేగెత్తించాలో, ఎవరిలో జ్ఞానం ఇవ్వాలో, ఎవరిలో దాతృత్వం ఇవ్వాలో, ఇవన్నీ ఆయనకు తెలియదు. ఏంటి ఈశ్వరుడికి తెలియకుండా ఏమీ తెలియదు. ఈశ్వరుడు హృదయంలో ఉంటాడండి. ఈశ్వర హృద్దేశే తిష్టతి అర్జున, హృదయమునందు ఉంటాడని చెప్పాడు ఆయన. అందువల్ల ఈ మాస శివరాత్రి పూట ఈ కథ వచ్చింది. చాలా ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. ఈ మాస శివరాత్రుల్లో ఇక్కడికి రా. ఇవి కాక సంక్రాంతులు, గ్రహణములు ఆ కాలములో రా, తక్కిన రోజుల్లో రావద్దన్నట్ట. ఇంత చేసి సంవత్సరానికి 12 శివరాత్రులు, ఒక మహాశివరాత్రి, 11 మహాశివరాత్రులు. గ్రహణములు ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. ఇంకా సంక్రాంతులు ఎన్ని ఉంటాయి? మీనం మొదలుకొని మేషం వరకు 12 సంక్రాంతులు. మేష సంక్రమణం, మీన సంక్రమణం, మకర సంక్రమణం, తులా సంక్రమణం. వీటిల్లో మకర సంక్రమణం కర్కాటకం బాగా ప్రసిద్ధి అనుకోండి. ఎందుకంటే కర్కాటకంలో దక్షిణాయనం, మకర సంక్రమణంలో సంక్రాంతి వస్తాయి గనక. కాబట్టి మొత్తం మీద 12 రోజులు అవి. 12 రోజులు శివరాత్రులు, 2 గ్రహణములు అంటే 26 రోజులు. మరి మిగతా రోజుల్లోనూ అనగా వ్యతిపాత దినముల్లో రా అన్నాడు. అవి 2 మరి ఇంకా అన్నట్ట. శివుడు జాలిపడ్డాడు. అయితే ఒక పని చేద్దాం, సంవత్సరముడికి 2 ఉంటాయి రోజులు. ఆ 2 రోజులు సూర్యోదయం సూర్యాస్తమయం సమానంగా ఉంటాయి. వాటిని విషువత్తులు అంటారు. మార్చిలో సెప్టెంబర్లో వస్తాయి. ఆ రోజుల్లో కరెక్ట్గా సూర్యోదయం సూర్యాస్తమయం సమానం. సాధారణంగా పగలు కంటే రాత్రి ఎక్కువ, లేక రాత్రి కంటే పగలు ఎక్కువ కదా. వేసవకాలంలో పగలు 14 గంటలు ఉంటే రాత్రి 12 గంటలే ఉండొచ్చు, 10 గంటలే ఉండొచ్చు. అదే అమెరికాలో అయితే ఏక రాత్రి 9 అయినా చీకటి పడదండి బాబు. మా రామరామ, మళ్ళీ తెల్లారి 4 గంటకు వస్తాడు సూర్యుడు. కానీ 2 రోజులు మాత్రం విషువత్తులు అంటారు. ఆ కాలంలో రా అంతేనా స్వామి అన్నట్ట. ఇంతే కాకపోతే ఒక పని చేద్దాం, ప్రతిరోజు అర్ధరాత్రి వేళ నువ్వు గంగానది అవతల ఒడ్డున ఉండు, అక్కడికి వచ్చి నేను నీకు దర్శనమిస్తాను. నువ్వు నా దగ్గరికి రావద్దు కానీ నేనే నీ దగ్గరకు వచ్చి దర్శనమిస్తాను. అదే వ్యాస కాశీ అంటున్నామే, కాశీరాజు గారి కోట. మీరులో చాలామంది వెళ్ళారు. రాత్రి 12 గంటలకి శివుడు అక్కడికి వెళ్తాడు, వ్యాసుడు అక్కడికి వస్తాడు. వ్యాసుడికి ఆయన దర్శనమిస్తే వ్యాసుడు ఆయన అభిషేకిస్తాడు. అందుకే ప్రతిరోజు రాత్రి 12 గంటల నుంచి 1 గంట మధ్యలో అభిషేకం నిషేధం నిజానికి. ఇక్కడ ఒక్క శివరాత్రుల్లో ఆయన ఇక్కడికి వస్తాడు కనుక అప్పుడు చేయొచ్చు శివరాత్రులందు ఈ వ్యతిపాతాల్లో. మిగతా రోజుల్లో కరెక్ట్గా 12 to 1 గంట వ్యాసుడికి ఆయన దర్శనమిస్తాడు. చివరికి మొత్తం మీద వ్యాసుడిని ఎక్కాడు, మళ్ళీ శివుడు అక్కడికి వచ్చి దర్శనమిస్తున్నాడు కదా అండి. ఇంకా ఈయనే దిగెళ్ళుతున్నాడు కదా చాలుగా ఆ మాత్రం. కాకపోతే శాశ్వత నివాసం లేకుండా అయిపోయింది ఆయనకి. ఇదంతా వ్యాసుడు రాసి, విష్ణుస్వరూపుడనైన నేను కూడా కాశీలో క్రోధము పొందడం వల్ల, చెయ్యకూడని పని చెయ్యటం వల్ల కాశీకి దూరం అయ్యాను. ఇక సామాన్య మానవులారా, అందుకే కాశీలో ఉన్నప్పుడు పురాణము చెప్పు వారి మీద అలిగారా, అటేడు తరాలు ఇటేడు తరాలు నశించిపోతారు. ఇక్కడ అన్నం పెట్టేవాడి మీద కోపగించామా? అన్నం పెట్టారండి, పాపం ఉడకలేదు. వాళ్ళ మీద కోపగించామా? దానివల్ల పతనం, కాశీకి దూరం అవుతాం. అసలు ఇంతెందుకు? కాశీలో ఉన్నంత వరకు శాంతముగా ఉండాలి. క్రోధం మంచిది కాదు. క్రోధము ఫలమే నిర్మల బోధమునకు దీర్ఘవాసమునకు అర్హంబే అంది పార్వతి ఇందులో ఈ ఘట్టంలో. తపస్సు చేసిన వాడు క్రోధం పొందకూడదు. ఎక్కువ కాలం కాశీలో ఉండాలనుకుంటే క్రోధం పనికిరాదు. ఇక్కడ నియమములతో ఉంటేనే ఉంటాము. వీలున్నంత వరకు రోజు 20 విఘ్నేశ్వరుడికి, అయ్యవారికి, అమ్మవారికి దండం పెట్టి ఈ కాశీలో మా వల్ల అపరాధం జరగకుండా చూడు తండ్రి అని మొక్కుకుంటే ఆయన దయ తొలుస్తాడు అని వరమిచ్చాడు. ఇది పరమ పవిత్రమైన కాశీఖండం అనేటటువంటి ఒకనొక అద్భుతమైన ఘట్టం. వేదవ్యాసుల వారు స్కాంద పురాణంలో దాదాపు 12,000 శ్లోకాలతో రాశారు. అందులో ఉన్న శ్లోకాల్లో కొంత సారాంశాన్ని మనం చెప్పుకోగలిగిందంటే అన్ని శ్లోకాలు చదవలేం గనక ఈ రోజుతో కాశీఖండం ప్రవచనం పూర్తయ్యింది. భాగవత సప్తాహం పారాయణం కూడా పూర్తయ్యింది. గోత్రనామాలతో ప్రత్యేక పారాయణ చేసుకున్న వాళ్ళందరికీ వాళ్ళు ధార ఇస్తారు. మీకు మాకు ఆ ఫలితం కావాలనుకున్నటువంటి వాడు బ్రహ్మగారు చెప్పినట్టుగా వినండి. హరి ఓం తత్సత్.